ఓం శాంతి. మురళీ డేట్ 21/2/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పాస్ వితానర్ గా అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఉన్నత పదవి ఎప్పుడు లభిస్తుంది? ఒక్క బాబా స్మృతే ఉండాలి. కొంచెం కూడా బుద్ధి ఎటువైపు భ్రమించకూడదు. దేహాన్ని స్మృతి చెయ్యకూడదు. అప్పుడే అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులతో పాస్ అవుతారు, ఉన్నత పదవి లభిస్తుంది. అన్నింటికంటే ఉన్నత గమ్యమేది? జీవిస్తూ కూడా మరణించి ఒక్క బాబా వారిగా కావాలి. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ గుర్తు రాకూడదు. నిరంతరం ఆత్మాభిమాని స్థితిలో ఉండటమే ఉన్నతమైనటువంటి గమ్యం. ఎంత ఆత్మాభిమానిగా నిరంతరం ఉంటామో సంపూర్ణ స్థితికి చేరుకోగలుగుతాము. శరీరాన్ని స్మృతి చెయ్యటం కూడా భూతాలను స్మృతి చెయ్యటమే. ఇరుక్కుపోకండి ఎందులో, ఎవరి నామరూపాలలో. మన దేహం కూడా మనం మర్చిపోవాలి. భవిష్యత్తు కోసం అవినాశి సంపాదన జమా చేసుకోండి. తెలివైన వారిగా ఈ జ్ఞాన పాయింట్స్ ను బుద్ధిలో ధారణ చెయ్యండి. బాబా చెప్పినవి అర్థం చేసుకోవాలి, ఇతరులకు అర్థం చేయించాలి. మనమందరం మహావీరులం, విజయి ఆత్మలం. ఎప్పుడు పరీక్షలు చూసి భయపడకూడదు. ఎందుకంటే త్రికాల దర్శులు. ప్రతి కల్పం మనం మాయను జయించాము. భయపడకండి, బాబా దయ చూపించండి, మాయను పంపించకండి, ఆశీర్వాదం ఇవ్వండి, శక్తిని నింపండి. ఏదైనా మార్గం ఉంటే చూపించండి. ఏం చెయ్యను బాబా? ఇలా బలహీనంగా కారు మహావీరులు. మహావీరులంటే మాయను ఛాలెంజ్ చేసేవారు. ఏ సమస్య అయినా తీసుకురా, విజయిగా అయ్యి చూపిస్తాను అని చెప్పాలి. ఒక్కటే గుర్తుంచుకోండి, కల్ప కల్పము విజయి ఆత్మలం. ఏ పరిస్థితుల్లో అయినా భయపడకూడదు, బలహీనంగా కాకూడదు. సమయం ఏమి హెచ్చరిస్తుంది? సమానంగా కండి, సంపన్నంగా కండి. ఇదే సమయ సూచన. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు పాస్ వితానర్ గా అవ్వాలంటే బుద్ధి యోగం కొద్దిగా కూడా ఎటూ భ్రమించకూడదు. ఒక్క బాబా స్మృతే ఉండాలి. దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. ప్రశ్న, అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యమేమిటి? జవాబు, ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క బాబా సంతానంగా అవ్వాలి. ఇంకా ఎవరూ గుర్తు రాకూడదు. దేహ అభిమానం పూర్తిగా తొలగిపోవాలి. ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యం. నిరంతర దేహీ అభిమాని స్థితి తయారవ్వటమే ఉన్నతమైన గమ్యం. దీనితో కర్మాతీత స్థితిని చేరుకోగలుగుతారు. పాట, నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞాన సాగరుడు అని ఉండాలి. గంగా జలం మొదలైన వాటిని తెచ్చుకునేందుకు గిన్నె వాడతారు. ప్రేమ కోసం, ఎటువంటి పాత్ర అవసరముండదు. పాట నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞాన సాగరుడు అని ఉండాలి. గంగాజలం మొదలైన వాటిని తెచ్చుకునేందుకు పాత్రలు వాడతారు. ప్రేమ కోసం ఏ పాత్ర వాడే అవసరం లేదు. కావున ఇది భక్తి మార్గపు మహిమ. ఇది తప్పు. జ్ఞాన సాగరుడు అని అనటం సరైనది. బాబా మొట్టమొదట జ్ఞాన సాగరుడు. కొద్దిగా జ్ఞానం ఉన్న ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఈ సమయంలో మనం చైతన్య దిల్వాడా మందిరం వంటి వారిమి అని పిల్లలకు తెలుసు. అది జడమైన దిల్వాడా మందిరం, ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం. ఇది కూడా ఒక అద్భుతమే కదా. జడమైన స్మృతి చిహ్నం ఉన్న చోటకి చైతన్యమైన మీరు వచ్చి కూర్చున్నారు. కానీ ఇది మనుష్యులకు అర్థం కాదు. ఇది తప్పకుండా ఈశ్వరీయ విశ్వవిద్యాలయమేనని, ఇక్కడ స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అని ముందు ముందు అర్థం చేసుకుంటారు. దీనికన్నా పెద్ద విశ్వవిద్యాలయం ఇంకా ఏదీ లేదు. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము అని కూడా ముందు ముందు అర్థం చేసుకుంటారు. దిల్వాడా మందిరం మీ ఖచ్చితమైన స్మృతి చిహ్నం. కప్పు పైన సూర్యవంశీ చంద్రవంశీలను చూపించారు. కింద ఆది దేవుడు, ఆది దేవి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇతడి పేరు బ్రహ్మ. సరస్వతి బ్రహ్మకి కూతురు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే గోప గోపికలు కూడా ఉంటారు కూడా. అవన్నీ జడ చిత్రాలు మాత్రమే. ఎవరైతే గతించి వెళ్లారో వారి చిత్రాలు తర్వాత తయారయ్యాయి. ఎవరైనా చనిపోతే వెంటనే వారి చిత్రాలను తయారు చేసేస్తారు. కాని వారి జీవిత చరిత్ర గురించి ఏమీ తెలియదు. వారి కర్తవ్యం గురించి వ్రాయకపోతే ఆ చిత్రం దేనికి పనికిరాదు. వ్రాయటం ద్వారా ఫలానా వ్యక్తి ఈ కర్తవ్యం చేశారు అని అందరికీ తెలుస్తుంది. ఈ మందిరాలలోని దేవతల కర్తవ్యము మరియు జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతుడైన శివ బాబా గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్ర గురించి తెలుసు. ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్లారు. ఇప్పుడు పూజింపబడేవారెవరు? ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. శివరాత్రిని జరుపుకుంటున్నారు అంటే తప్పకుండా వారి అవతరణ జరిగింది అని అర్థం. కాని వారు ఎప్పుడు అవతరించారు? వచ్చి ఏం చేసి వెళ్లారు అన్నది మాత్రమే ఎవ్వరికీ తెలియదు. శివునితో పాటు బ్రహ్మ కూడా ఉన్నారు. ఆది దేవుడు మరియు ఆది దేవి ఎవరు? వారికి ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు? ఎందుకంటే ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది? 100 భుజాలు కలిగినవాడు అని, 1000 భుజాలు కలిగినవాడు అని బ్రహ్మనే అంటారు. విష్ణువు లెక్క శంకరునికి ఇన్ని భుజాలున్నయ్యి అని అనరు. మరి బ్రహ్మకు ఉన్నాయని ఎందుకంటారు? ఈ వంశమంతా ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చిన వారే కదా. నిజానికి ఇందులో భుజాల విషయమేదీ లేదు. వారు బ్రహ్మ సహస్ర భుజాలు కలిగిన వారు అని అంటారు, కాని దాని అర్థం వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు బ్రహ్మకు ఎన్ని భుజాలున్నాయో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇవి అనంతమైన భుజాలు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారని అందరూ నమ్ముతారు, కాని వారి కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. భుజాలు శరీరానికి ఉంటాయి కాని ఆత్మకు ఉండవు. ఇన్ని కోట్ల మంది సోదరులుంటే వారందరి భుజాలు ఎన్ని ఉంటాయి? కాని మొదట ఎవరైనా జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారికి ఈ విషయాలను అర్థం చేయించాలి. మొట్టమొదటి ముఖ్యమైన విషయం బాబాని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యటం. బాబాను జ్ఞాన సాగరుడు అని అంటారు. ఎన్ని లెక్క లేనన్ని పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. వారు చెప్పే పాయింట్లన్నీ గుర్తుండటం కష్టం. దాని సారం బుద్ధిలో మిగిలిపోతుంది. మన్మనాభవయే అంతిమంలోని సారంగా అవుతుంది. కృష్ణుడిని జ్ఞాన సాగరుడు అని అనరు. అతడు ఒక రచన, తండ్రి ఒక్కరే రచయిత. బాబానే అందరికీ వారసత్వాన్ని ఇస్తారు, ఇంటికి తీసుకువెళతారు. నిర్వాణధామం బాబా మరియు ఆత్మల ఇల్లు. విష్ణుపురిని బాబా ఇల్లు అని అనరు. మూలవతనాన్నే ఇల్లు అని అంటారు. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ తెలివైన పిల్లలే ధారణ చెయ్యగలుగుతారు. ఈ జ్ఞానమంతా ఎవరి బుద్ధిలోనూ గుర్తుండదు. అలాగే ఇన్ని కాగితాలను కూడా వ్రాయలేరు. ఈ మురళీనన్నిటినీ ఒకచోట ఉంచితే ఈ మొత్తం హాల్ కన్నా ఎక్కువగా అయిపోతాయి. ఆ చదువులో కూడా ఎన్ని పుస్తకాలుంటాయి. పరీక్షలు పాస్ అయిపోయిన తర్వాత కేవలం వాటి సారం మాత్రమే బుద్ధిలో మిగులుతుంది. బారిస్టర్ పరీక్షను పాస్ అయితే ఒక జన్మకు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. అది వినాశీ సంపాదన. ఈ బాబా భవిష్యత్తు కోసం అవినాశీ సంపాదనను చేయిస్తున్నారు. మిగిలిన గురువులు గోసాయిలు వినాశీ సంపాదన చేయిస్తారు. వినాశనం దగ్గరవుతున్న కొద్దీ వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. ప్రపంచంలో సంపాదన పెరుగుతుంది అని అంటారు, కాని సంపాదన పెరగటం లేదు. అదంతా అంతమవ్వాల్సిందే. ఇదివరకు రాజులు మొదలైన వారి సంపాదన బాగా ఉండేది. మీ సంపాదన ఎంత సమయం నడుస్తుందో చూడండి. ఇది ఒక రచింపబడిన డ్రామా అని మీకు తెలుసు. ప్రపంచంలో ఇంకా ఎవరికీ ఈ విషయం తెలియదు. మీలో కూడా ఇవన్నీ నెంబర్ వారీగా ధారణవుతాయి. కొందరు ఏ మాత్రం అర్థం చేయించలేకపోతారు. కొందరు మేము మా మిత్ర సంబంధికులకైతే చెప్పగలుగుతున్నాము అని అంటారు. మరి అది కూడా అల్పకాలికమైనదే కదా. ప్రదర్శిని మొదలైనవి ఇతరులకు ఎందుకు అర్థం చేయించరు? ఎందుకంటే స్వయంలో పూర్తి ధారణ లేదు. నాకన్నీ తెలుసు అని భావించకండి. సేవా అభిరుచి ఉన్నట్లయితే ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. బాబా ఉన్నత పదవిని ఇచ్చేందుకు వస్తే మరి పురుషార్థం కూడా చెయ్యాలి కదా. కాని వారి భాగ్యంలో లేకపోతే శ్రీమతాన్ని కూడా అంగీకరించరు. తద్వారా వారి పదవి భ్రష్టమైపోతుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా రాజధాని స్థాపన జరుగుతుంది. అందులో అన్ని రకాల వారు కావాలి కదా. కొందరు మంచి ప్రజలుగా అవుతారని, కొందరు సామాన్యులుగా అవుతారని పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను అని బాబా అంటున్నారు. దిల్వాడా మందిరంలో రాజులు చిత్రాలు ఉన్నాయి కదా. ఎవరైతే పూజ్యులుగా అవుతారో వాళ్లే మళ్లీ పూజారులుగా అవుతారు. రాజు రాణుల పదవి చాలా ఉన్నతమైనది కదా. వామ మార్గంలో వచ్చిన తర్వాత కూడా రాజులు మరియు పెద్ద పెద్ద షావుకార్లు కూడా ఉంటారు. జగన్నాథుని మందిరంలో అందరికీ కిరీటాలను చూపించారు. కాని ప్రజలకైతే కిరీటం ఉండదు. కిరీటాలున్న రాజులను కూడా వికారాలతో చూపించారు. వారికి సుఖము సంపదైతే చాలా ఉంటుంది. సంపద కాస్త ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. రత్నాలతో కూడిన భవనాలకు వెండితో తయారైన భవనాలకు మధ్య తేడా అయితే ఉంటుంది కదా. కావున మంచి పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి అని బాబా పిల్లలతో అంటున్నారు. రాజులకు సుఖం ఎక్కువగా ఉంటుంది. వారందరూ ఎక్కువ సుఖంతో ఉంటారు. ఏ విధంగా ఇక్కడ అందరికీ దుఃఖముందో, అందరికీ ఏదో ఒక రోగం ఉంటుందో, అలాగే అక్కడ అందరికీ సుఖమే సుఖముంటుంది. అయినా పదవైతే నెంబర్ వారీగా ఉంటుంది కదా. పురుషార్థం చేస్తూ ఉండండి, బద్దకస్తులుగా అవ్వకండి అని బాబా చెప్తున్నారు. పురుషార్థం చెయ్యకపోతే డ్రామానుసారంగా వీరి సద్గతి ఈ విధంగా ఇంతే జరుగుతుంది అని అర్థం చేసుకోబడుతుంది. మీ సద్గతి కోసం శ్రీమత్తంపై నడవండి. విద్యార్థి టీచర్ సలహాపై నడవకపోతే ఎందుకు పనికిరాడు. అందరూ పురుషార్థమనుసారంగా నెంబర్ వారీగా ఉన్నారు. ఎవరన్నా మేము ఇది చెయ్యలేము అని అన్నట్లయితే ఇక మిగిలినవి ఏం నేర్చుకుంటారు? బాగా నేర్చుకుని తెలివైన వారిగా అవ్వండి. తద్వారా వీరు చాలా బాగా అర్థం చేయిస్తారు అని అందరూ అనాలి. ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క బాబా సంతానంగా అవ్వాలి. ఇంకెవరూ గుర్తు రాకూడదు. ఇదే ఉన్నతమైన లక్ష్యం. అన్నింటినీ మర్చిపోవాలి. పూర్తి దేహి అభిమాని స్థితి తయారవ్వటమే అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యం. అక్కడ ఆత్మలన్నీ అశరీరిగా ఉంటాయి. ఇక్కడకు వచ్చి దేహాన్ని ధరిస్తాయి. మళ్లీ దేహంలో ఉంటూ స్వయాన్ని అశరీరిగా భావించాలి. ఈ పురుషార్థం చాలా ఉన్నతమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మాతీత స్థితిలో ఉండాలి. సర్పం కూడా తన పాత దేహాన్ని వదిలేస్తుంది కదా, మరి మీరు మీ దేహ అభిమానం నుండి ఎంతగా దూరం అవ్వాలి? మూల వతనంలో మీరు ఉండేదే దేహి అభిమానులుగా. ఇక్కడ మీ దేహ అభిమానం అంతమైపోవాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష! భగవంతుడే స్వయంగా వచ్చి చదివించవలసి ఉంటుంది. దేహపు సర్వ సంబంధాలను వదిలి నా వారిగా అవ్వండి. స్వయాన్ని నిరాకార ఆత్మలుగా భావించండి అని ఇంకా ఎవరూ అనలేరు. ఏ వస్తువు అభిమానం ఉండకూడదు. మాయా బుద్ధిని ఇతరుల దేహాలతో బాగా బంధిస్తూ ఉంటుంది. కావున ఈ సాకారుని కూడా స్మృతి చెయ్యొద్దు అని శివబాబా చెప్పారు. మీరు ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి, ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి అని బాబా అంటున్నారు. ఇందులోనే ఎంతో శ్రమ ఉంది. మాయ మంచి మంచి పిల్లల్ని కూడా నామరూపాలలో వ్రేలాడ తీస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. దానితో పాకివాళ్లగా అయిపోతారు. శరీరాలను స్మృతి చెయ్యటం భూతాలను స్మృతి చెయ్యటం వంటిది. నేను ఒక్క శివ బాబాని స్మృతి చెయ్యాలి అని చెప్తుంటే మీరు పంచభూతాలను ఎందుకు స్మృతి చేస్తున్నారు? దేహంపై ఏ మాత్రం మోహం ఉండకూడదు. బ్రాహ్మణి నుండి నేర్చుకోవాలే కాని వారి నామరూపాలలో ఇరుక్కుపోకూడదు. దేహి అభిమానిగా అవ్వటంలోనే ఎంతో శ్రమ ఉంది. బాబా వద్దకెంతో మంది పిల్లలు చార్టును పంపిస్తారు, కాని బాబాకు వాటన్నిటిపై విశ్వాసం ఉండదు. కొందరు మేము శివ బాబాని తప్ప ఇంకా ఎవరిని స్మృతి చెయ్యము అని అంటారు, కాని కాస్త కూడా స్మృతి చెయ్యటం లేదు అని బాబాకు తెలుసు. స్మృతిలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఏదో ఒక చోట ఇరుక్కుపోతారు. దేహదారులను స్మృతి చెయ్యటం, పంచభూతాలను స్మృతి చెయ్యటం వంటిది. దీనిని భూత పూజ అని అంటారు. వారు భూతాలను స్మృతి చేస్తారు. మీరు ఇక్కడ ఒక్క శివ బాబాను స్మృతి చెయ్యాలి. ఇక్కడ పూజ విషయమేమీ లేదు. భక్తి నామరూపాలే మాయమైపోతాయి. మరి ఆ విగ్రహాలను స్మృతి చెయ్యవలసిన పనేముంది? అవి కూడా మట్టితో తయారైనవి కదా. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా అంటారు. ఇప్పుడు మిమ్మల్ని మళ్లీ పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. ఒక్క బాబాని తప్ప ఇంకా ఏ శరీరాన్ని స్మృతి చెయ్యకూడదు. ఆత్మ పావనంగా అయిపోయిన తర్వాతే శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది. ఇప్పుడు ఈ శరీరము పావనమైనది కాదు. ఎప్పుడైతే ఆత్మ శివ పరమాత్మ నుండి బయలుదేరి సతో ప్రధానము, రజో మరియు తమో ప్రధానంలోకి వస్తుందో అప్పుడు శరీరం కూడా అదే విధంగానే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పావనమవుతూ ఉంటుంది, కానీ శరీరం అప్పుడే పావనంగా అవ్వదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ పాయింట్లు కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేస్తూ ఉంటారో వారి బుద్ధిలోనే నిలుస్తాయి. ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి. బాబాని స్మృతి చెయ్యటమే చాలా కష్టమైనది. కొందరికి కొద్దిగా కూడా స్మృతి కలగదు. పాస్ వితానర్గా అయ్యేందుకు బుద్ధి యోగం, కొద్దిగా కూడా అటూ ఇటూ భ్రమించకూడదు. ఒక్క బాబా స్మృతి మాత్రమే ఉండాలి. కాని పిల్లల బుద్ధి యోగం భ్రమిస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువ మందిని మీ సమానంగా తయారు చేస్తారో అంత ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఇక్కడైతే పాస్ వితానర్గా అవ్వాలి. కష్టపడకుండా ఈ పదవి ఎలా లభిస్తుంది? దేహాన్ని స్మృతి చేసేవారు ఏ పురుషార్థము చెయ్యలేరు. బాగా పురుషార్థం చేసేవారిని అనుసరించండి అని బాబా అంటున్నారు. ఇది కూడా ఒక పురుషార్థమే కదా. ఇది చాలా విచిత్రమైన జ్ఞానం. ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఎలా పరివర్తన చెందుతుందో ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇదంతా గుప్తమైన పురుషార్థం. బాబా కూడా గుప్తమే. ఎటువంటి యుద్ధము గొడవ లేకుండా మీరు రాజ్యాన్ని ఎలా పొందుతారో చూడండి. ఇది జ్ఞానం మరియు యోగముల విషయం. మనం ఎవరితోనూ యుద్ధం చెయ్యము. ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. ఆత్మ ఎంతెంతగా పతితంగా అవుతూ ఉంటుందో అంతగా పవిత్రమైన శరీరము లభిస్తుంది. మళ్ళీ ఆత్మ పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. ఇలా కష్టపడాలి. ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారో బాబా అర్థం చేసుకోగలరు. ఇది శివ బాబా భండారం. శివ బాబా భండారీలో మీరు సేవ చేస్తున్నారు. సేవ చెయ్యకపోతే వెళ్లి పైసాకి కూడా విలువ చెయ్యని పదవిని పొందుతారు. బాబా వద్దకు సేవ చెయ్యటానికి వచ్చి సేవ చెయ్యకపోతే ఏం పదవి లభిస్తుంది? ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఇందులో దాసదాసీలు కూడా తయారవుతారు కదా. ఇప్పుడు మీరు రావణుడిపై విజయాన్ని పొందుతారు. ఇక్కడ ఏ రకమైన యుద్ధం లేదు. యోగ బలం ద్వారా విశ్వరాజ్య అధికారాన్ని మీరు పొందుతారు. మీరు శాంతిధామ నివాసులు, మీకు తెలుసు. పిల్లలైన మీకు ఇప్పుడు అనంతమైన ఇల్లు గుర్తుంది. ఇక్కడ పాత్ర నభినయించి మళ్లీ తమ ఇంటికి వెళ్ళిపోతాము. ఆత్మ ఎలా వెళుతుందో కూడా ఎవరు అర్థం చేసుకోరు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మలు ఇక్కడికి రావలసిందే. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఏ దేహదారిపైన మోహం పెట్టుకోకూడదు. శరీరాన్ని స్మృతి చెయ్యటం కూడా భూతాలను స్మృతి చెయ్యటం వంటిదే. కావున ఎవరి నామ రూపాలలోనూ చిక్కుకోకూడదు. మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి. రెండో పాయింట్, భవిష్యత్తు కోసం అవినాశి సంపాదన జమా చేసుకోవాలి. తెలివైన వారిగా ఈ జ్ఞాన పాయింట్స్ ను బుద్ధిలో ధారణ చెయ్యాలి. బాబా ఏవైతే అర్థం చేయించారో వాటిని అర్థం చేసుకుని ఇతరులకు కూడా వినిపించాలి. వరదానం, కల్ప కల్పపు విజయీలము అన్న స్మృతి యొక్క ఆధారంపై శత్రువైన మాయను ఆహ్వానించి మహావీరు విజయీ భవ. మహావీరులైన విజయీలైన పిల్లలు పరీక్షలను చూసి భయపడరు. ఎందుకంటే త్రికాలదర్శిగా అయిన కారణంగా తాము కల్ప కల్పపు విజయీలము అని భావించి బాబా మా వద్ద మాయను పంపించకండి, దయచూపించండి, ఆశీర్వాదమివ్వండి, శక్తినివ్వండి, ఏం చెయ్యను, ఏదైనా మార్గాన్ని చూపించండి అని మహావీరులు ఎప్పుడూ అనరు. ఇది కూడా బలహీనతనే. మహావీరులు నువ్వొస్తే మేము విజయీలుగా అవుతాము అని శత్రువులను ఆహ్వానిస్తారు. స్లోగన్, సమానులుగా అవ్వండి మరియు సంపన్నులుగా అవ్వండి. ఇదే సమయ సూచన. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చెయ్యండి. ఏ సిద్ధి కోసమైనా ఒకటేమో ఏకాంతము, మరొకటి ఏకాగ్రత కావాలి. ఈ రెండిటి విధి ద్వారా సిద్ధి పొందుతారు. మీ స్మృతి చిహ్న చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు విశేషంగా రెండు విషయాలను అనుసరిస్తారు. ఒకటి ఏకాంతవాసి మరియు ఏకాగ్రత. ఈ విధిని మీరు కూడా సాకారంలో ధారణ చెయ్యండి. ఏకాగ్రత తక్కువైన కారణంగానే దృఢ నిశ్చయం కూడా తక్కువవుతుంది. ఏకాంతవాసులుగా తక్కువగా అయిన కారణంగానే సాధారణ సంకల్పము బీజాన్ని బలహీనపరుస్తుంది. కనుక ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. ఓం శాంతి.